शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय। ஜயமுதீரையேத்து சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேத க்ருத்யம் த்வைபாயனோ விரஹ காதர ஆஜுகாவ புத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹ தம் சர்வபூத ஹ்ருதயோ முனிம் ஆனதோஸ்மி நிகமகல்பதரோர்கழிதம் ஃபலம் சுகமுகாத் அமிருதத்ரவ சம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முஹுர்ஹோ ரசிகாக புவி பாவுகாக. సద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ జగద్గురుడైన కృష్ణుణ్ణి ముందుగా స్తుతించుకొని కార్యక్రమంలో గడువు పెడదాం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వం ஜகத்குருஷ்பாசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் குட்டிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் பர்ஹி பிஞ்சாவசூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் உத்ஃபுல்ல பத்மபத்ராக்ஷம் நீலஜீமூதசந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ருக்மிணீகேளி சம்யுக்தம் பீதாம்பர சுசோபிதம் அவாப்த துளசீ கந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் கோபிகானாம் குசத்வந்த்வ குங்குமாங்கித வக்ஷஸம் ஸ்ரீநிகேதம் மகேஷ்வாசம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ஸ்ரீவத்சாங்கம் மகோரஸ்கம் வனமாலா விராஜிதம் சங்கசக்ரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் பரம பூஜ்ய சத்குருவுல யொக்க கடாட்சம் மன மீத சம்பூர்ணங்க உந்தி கனக்கே வாத்தாவரணம் கூட தல பிரசாந்தங்க உந்தி சுகயோகீந்திரடு அவதோத వినేవాడు పరమ వైరాగ్య సంపన్నుడు, సంపూర్ణ భక్తి కలిగిన వాడు. భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే నాలుగింటిలో ఏది లోపించినా మానవుడు పునర్జన్మ ఎత్తుతాడు. అందులో కలియుగ వాసులకి మిగతా వాటన్నిటికంటే భక్తి మార్గమే తరించడానికి సులభమైన మార్గంగా, ప్రధాన మార్గంగా భాగవతం చెప్పింది. అందుకే నారద భక్తి సూత్రాలు కూడా మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసీ అంది. అంటే మోక్షమిచ్చేందుకు చాలా వస్తువులు ఉన్నాయి, కానీ వాటిల్లో భక్తి అన్నిటికంటే గొప్పది. భక్తికి మించిన గొప్ప సాధనం మరొకటి లేదు. ఎందుకంటే వైరాగ్యము అనే ఒక పదం తీసుకుందాం, దేని మీద వ్యామోహం లేకుండా ఉండడం మానవ జీవితంలో చాలా కష్టం. రాగము అంటే అనుబంధం, ప్రేమ. విరాగము అంటే దేని మీద ప్రేమ లేకుండా ఉండడం, దేని మీద ఆసక్తి లేకుండా ఉండడం. ఆ విరాగము యొక్క లక్షణమే వైరాగ్యం. అనగా ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి సంబంధించిన ఏ వస్తువు మీద వ్యామోహం లేకుండా ఉంటే దానికి వైరాగ్యం అని పేరు. అలా ఎలా ఉంటుంది, రోజు ఈ ఆసనం మీద కూర్చోగా కూర్చోగా ఈ ఆసనం కావాలనే కోరిక నాకే వస్తుంది. అంటే ఇలా రోజు ఒక వస్తువు మీద మనకి తెలియకుండా వ్యామోహం వస్తుంది, ఆ వస్తువుని మనం ఇంటికి పట్టుకుపోతున్నాం. ఇలాంటి ఒక ఆసనం వెంటనే నాకు లాస్ట్ ఇయర్ పంపించారు కూడా. ఎందుకు చెబుతున్నాను, ఇలా ఒక ఆసనం మొదలుకుని ప్రతి వస్తువు మీద ఏదో ఒక సందర్భంలో వ్యక్తికి వ్యామోహం లేకుండా ఉండడం చాలా కష్టం. అందువల్ల వైరాగ్య సంపన్నుడు ఎవడైనా ఉన్నాడు అంటే సుకుడు దక్క నరుని సకుడు దక్క అన్నారు. ఒకడు సుకుట్ట, రెండవడు నరుని సకుడు. నరుడికి సకుడెవరు, కృష్ణుడు. వాళ్ళిద్దరికీ తప్ప వైరాగ్యం అంత తేలిగ్గా అందరికీ రమ్మంటే రాదు. కాబట్టి వైరాగ్య సంపన్నులై తరించడం కష్టం. పోనీ జ్ఞానం అందామా అంటే సర్వప్రాణులలో పరమాత్మని మనం చూడడం ఎంత కష్టమండి అనుకుంటాం, కానీ ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తే ఏ వ్యక్తి మీద మనకి ద్వేషం ఎందుకు వస్తుంది, ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఒక్కొక్కప్పుడు మనకి ఎందుకు కోపం వస్తున్నది, ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఎందుకు ప్రేమ కలుగుతోంది అంటే సంపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం ఉంటే ప్రతి ప్రాణిలో సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శన. కానీ వాడు పండితులే, ఇంకో పండితుడి మీద తెల్లవారులు ఇస్తే ఒంటికాల మీద లేస్తున్నారు, ఇంక వీళ్ళు పండితులు ఎలా అవుతారు. అందుకే వివేకానందుల వారు ఒక మాట అన్నారు, నువ్వు పండిట్లా ఉండు, బ్యాండిట్లా ఉండకని. ఇవాళ చాలామంది మనం బందిపోటులో అయిపోతున్నాం తెలియకుండానే. కాబట్టి సంపూర్ణ జ్ఞానము కష్టమే. ఇక వైరాగ్యం ముందే ఉండదని ముందే చెప్పాం, మిగిలిందల్లా భక్తి. ఈ భక్తి ఎంతో కొంత కష్టం వచ్చినప్పుడో సుఖం వచ్చినప్పుడో పరమాత్ముడు అనేవాడు ఉన్నాడని కొంచెం నమ్మితే చాలు, ఆ మాత్రమునకే ఆయన అనుగ్రహిస్తాడు. పూర్తిగా కూడా నమ్మక్కర్లేదట. అన్ని వేళలా మనం భగవంతుడిని నమ్ముతున్నామా అంటే అది చెప్పలేము, కానీ కష్టం వస్తే మాత్రం ప్రతి వ్యక్తికి భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆ కాలంలో పొద్దున ప్రదక్షిణలు చేస్తాడు, యజ్ఞాలు చేయించుకుంటాడు, అభిషేకాలు చేయించుకుంటాడు, మళ్ళీ సుఖం రాగానే భగవంతుడు వచ్చిపోతాడు. కానీ కనీసం కష్టం వచ్చినప్పుడైనా ఆయన ఉన్నాడని నమ్మి తలుచుకుంటున్నాగా, ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి పరీక్షిత నరేంద్ర మోక్షం పొందడానికి, తరించడానికి భక్తి యోగం కంటే గొప్ప యోగం మరొకటి లేదన్నాడు ఆయన. ఈ జగత్తంతా హరిమయమని గ్రహించు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. అత్యద్భుతమైన పద్యం. పోతన గారి జీవిత చరిత్రలో కొన్ని అపూర్వమైన పద్యాలు, ఆయన కూడా ఇష్టపడిన పద్యాలు ఉన్నాయని ఆయనే చెప్పుకున్నారు. ఆయన జీవిత చరిత్రలో ఆయన శిష్యులు ఆ విషయం రాశారు. అటువంటి వాటిలో ఈ పద్యం చాలా గొప్పది. అందుకే ఇప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా తిరుపతి పెడుతూ ఉంటే చాలా శ్లోగన్స్ రాశారు కదా, అందులో ఒక చోట హరిమయము విశ్వమంతయు అని పోతన గారి పద్యపాదాన్ని రాసి ఉంచుతారు. ఈ జగత్తంతా హరిమయము, విశ్వములో హరిలేని వస్తువు ఒక్కటి కూడా లేదు. అసలు విష్ణు అంటేనే అర్థమేమిటి, వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉండువాడు గనక ఆయనకు విష్ణువు అని పేరు వచ్చింది. అందుకే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వషత్కార అని ఎత్తుకోవడమే విశ్వంతో ఎత్తుకున్నది. విశ్వమే హరి, హరియే విశ్వము. కాబట్టి విశ్వమంతా హరిమయం, హరి విశ్వమయుడు. ఇందులో సందేహం ఏమాత్రము లేదు. హరిమయము కాని ద్రవ్యము అనగా శ్రీహరి లేని వస్తువు పరమాణువు లేదు అన్నాడు. ఒక్క పరమాణువు కూడా హరి లేకుండా ఉండదు. అందుకే అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నవాడు గనక, అంతటా ఉన్నవాడు గనకే ప్రహ్లాదుడు పిలవగానే స్తంభంలోంచి వచ్చాడు. ఈ పద్యం రోజు కంఠస్థం చేసి చదువుకుంటే వారి హృదయంలో హరి ఉంటాడు అని పోతనగారు స్వయంగా చెప్పుకున్న మాట. ఈ పద్యం మీరందరికి ఒకసారి నేను చెబుతానండి. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే ఎంత హాయిగా అర్థమైంది. హరి లేని వస్తువు పరమాణువు కూడా లేదు ఈ సృష్టిలో. విన్నావా, మీ పాండవ వంశానికే తిలకుడివైన నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకో. కాకపోతే హరి అంతటా ఉన్నాడు కదా అని అందరితో సాంగత్యం చెయ్యకు. ఎందుకంటే అందరినీ హరిగా చూసే స్థాయి నీకు ఇంకా రాలేదు కనుక. హరి లేని వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అలాగని అన్నిటితో స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని నువ్వు తట్టుకోలేవు. ఉదాహరణకి పులిలో కూడా విష్ణు ఉన్నాడు. అలాగని పులి దగ్గరికి పెడతావా, పులి రోట్లో తల పెడతావా? ఎందుకంటే ఆ పులిలో ఉన్న విష్ణువు ఈ ప్రాణిని తినడం కోసం ఆవిర్భవించిన విష్ణువు కనుక పులి రోట్లో తల పెట్టకూడదు. అలాగే ఈ భూమండలంలో కొంతమంది హరి సాంగత్యం వల్ల పుట్టినప్పటికీ హరి ద్వేషంతో పుడతారు. వారు నీచులు, దుర్జనులు. దుర్జనులతో సాంగత్యం చెయ్యటం మహాప్రమాదం కనుక సాధ్యమైనంత వరకు ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో ఎక్కువ రాసుకోవాలి, ఎవరితో ఎక్కువ పూసుకోవాలి, ఎవరికి దూరంగా ఉండాలో జ్ఞానముతో గ్రహించి, అనుభవముతో గ్రహించి వారికి దగ్గరగా దూరంగా ఉండడమే నిజమైన భక్తి. మనకి తెలుస్తుంది, ఓసారి ఒకటి వల్ల మోసపోయాం, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళామంటే మనం కావాలని చేజేతులారా భ్రష్టులు అవుతున్నాం అని అర్థం. అస్తమానము మోసం చేస్తున్నవాడు ఎంత కపటంతో మనకి దండం పెట్టినా ఆ నమస్కారం వెనకాతలు ఉన్నవాడి దురూహ మనకి తెలియాలి. తెలియకపోతే మనలో జ్ఞానం లేనట్టే. పదే పదే మోసపోవడం కూడా మన అజ్ఞానం అన్నాడు. అందువల్లే సాంగత్యం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎవడితో పడితే వాడితో స్నేహం చేయకు, ఎవడితో పడితే వాడితో ఎక్కువ పూసుకోకు, సజ్జనులతో స్నేహం చెయ్యి. సజ్జన సాంగత్యం నిన్ను ఉత్తమ స్థాయికి తీసుకెడుతుంది. దుర్జన సాంగత్యం నీలో దుర్వ్యసనాలు పెంచుతుంది. రోజు తాగుపోతే వాడితో తిరగ్గా తిరగ్గా వాడు తాగుతున్నాడు, మనం కూడా ఎందుకు తాగకూడదు అనిపిస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని పూర్వకాలంలో ఋషులు ఏం చేసేవారో తెలిసినా మాట వరసకి కూడా ఎవరితో పడితే వారితో తిరిగి, ఎక్కడ పడితే అక్కడ తినేవారు కాదు. ఇవాళ పొద్దున్న ఒక తమాషా జరిగింది. నేను ఒక పద్యాన్ని, పోతరగారి పద్యాన్ని తెల్లవారుజామున చదువుకుని, ఎందుకో నాకు చిటికి మటికి మధ్యకాలంలో రాత్రి 12 దగ్గర నుంచి 3 దాకా నిద్ర పట్టడంలా కారణాలు అనేక ఉంటే ఆ సాధన ఇప్పుడు మీకు చెప్పడం అనవసరం. 3 పోతరగారి పద్యం ఒకటి చదువుకున్నాను, ఇప్పుడు చెప్పబోయే పద్యం అది. ఆ పద్యం చదువుకుని పడుకున్న కాశ్యాపుడికి ఒక అందమైన స్వప్నం లాంటి దృశ్యం కనపడింది. అది అవునా అంటే స్వప్నం, కాదా అంటే నిజం. అంటే స్వప్నమో నిజమో అది జగద్గురువులు చెప్పవలసింది. సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో భారతీతీర్థ మహాస్వామి వారు, ఆయన్ని మాత్రమే మహాస్వామి అనాలి, తక్కిన వాళ్ళని మహాస్వామి అని అనడం అంత న్యాయం కాదు అని కొన్ని శాస్త్రాలు ప్రకారం చెప్పాలి. కొంతమందిని మాత్రమే మహాస్వాములు అనాలి. సాక్షాత్తు శంకరాచార్యుల వారు మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకి దక్షిణాదిలో శృంగేరిలో తన చేతితో స్వయంగా ఒక పీఠాన్ని స్థాపించారు. అలాంటి మహాత్ముల యొక్క చేతితో స్థాపింపబడిన పీఠానికి ఇప్పుడు ఆయన ఆది శంకరాచార్య పరంపరలో ఉండి శంకరుడే తానై ఉన్నారు. శంకరుడు ప్రతిష్ఠించిన ఆ పీఠంలో ఉన్నవాడు ఎవరంటే వారే శంకరుడు. ఆయన ఇంచుమించుగా 4 సమయంలో స్వచ్ఛమైన ముఖంతో, కిలకిలలాడుతున్న నవ్వుతో, అంత స్వచ్ఛంగా, అంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు. ఉత్తప్పుడు పాదాలకి దండం పెట్టి సంస్కృతంలో మాట్లాడాం. ఆయన దగ్గర చాలాసేపు కూర్చునే భాగ్యం 1-2 దక్కింది. చాలా కాలం క్రితం ఒకప్పుడు అవధానం కూడా చేశాను, మీకు ఆ విషయం తెలియకపోవచ్చు. కానీ ఇవాళ తెల్లవారుజామున స్వచ్ఛంగా కనబడి రోజు అక్కడ జరుగుతున్న భాగవతం నేను వింటున్నాను, చాలా సంతోషించాను, దీవించాను. ఆయన నిజానికి కిరీటం నెత్తిమీద పెట్టుకున్న సుకుడి లాంటివాడు. వాళ్ళకి ఆ కిరీటాలు దేనికి అనుకుంటారు, అవేం కాదు విష్ణువు లాంటి వాళ్ళు. అలాంటి వైరాగ్య సంపన్నుల యొక్క పద్యం ఇది, అందుకు చెబుతున్నాను. వాళ్ళు తినేది ఎలా ఉంటుందో, వారు ఎలాంటి సాధన చేస్తారో, అవి దగ్గర ఉన్నవాళ్ళకి తప్ప దూరంగా ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? దూరంగా ఉన్నవాడు ఆయన కూడా మనలాగే చక్క బిల్డింగ్లో ఉన్నాడేమో, ఆయన కూడా అప్పుడప్పుడు కిరీటం పెట్టుకుంటున్నారేమో, ఆయన కూడా మనలాగే భోజనం చేస్తున్నారు అనుకుంటారు. ఆయన ఏం భోజనం చేస్తున్నారో, ఏ సాధన చేస్తున్నారో జ్ఞాన దృష్టికి అర్థమైతే అబ్బా ఇంత సామాన్య జీవితం వీరిది అనిపిస్తుంది. యమనియమాది అష్టాంగ మార్గములతో పండిపోయిన పరమ గురువులు అన్నమాట వాళ్ళు. అటువంటి పద్యం పోతన గారు ఇక్కడ రాశారు. సుఖుడు చెప్పిన పద్యం, నాయనా పరీక్షిత్తు, నిజమైన యోగులు ఈ భూలోకంలో ఎక్కడికి పడితే వెళ్ళి అక్కడ భోజనం చెయ్యరు, ఎందుకంటే వాళ్ళ కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా. పడుకోవడానికి దేవుడు స్వతసిద్ధంగా ఇచ్చిన భూమి ఉన్నది, ఈ కమనీయమైన భూమి మీద పడుకోక పడుకోవడానికి మెత్తని పరుపులు ఎందుకు? యోగులైన వారికి మనం పరుపుల మీద పడుకున్నా నేల మీద పడుకున్నా నిద్ర నిద్రే. కానీ మహాత్ములైతే ఈ భోగభాగ్యాలన్నీ విడిచిపెట్టి ఊరికే మనలాంటి వాళ్ళని అప్పుడప్పుడు మెప్పించడానికి మనం ఇచ్చిన పరుపు సేకరిస్తే సేకరించవచ్చు, కానీ తక్కిన వేళల్లో కటిక నేల మీదే పడుకుంటారు. పడుకోవడానికి ఈ దూది పరుపులు ఎలా అన్నాడు ఆయన? సహజంబులకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేలా. భగవంతుడు మనకి చేతులిచ్చాడు, అందుకే పూర్వకాలంలో అత్తిరి లాంటి ఋషులు కంచాలు ఆకులు వేసుకోకుండా చేతిలో పెట్టవమ్మా అని చేతిలో వేయించుకుని తినేసేవారట, మంచినీళ్ళు చేతిలో పోయించుకుని తాగేవారట. భగవంతుడు స్వతసిద్ధంగా ఇచ్చిన ఈ రెండు చేతులు ఉండగా తినడం కోసం బంగారంతోటో వెండితోటో తయారు చేసిన కంచములెందుకు, పాత్రలెందుకు? ఆ పాత్రలతో పనిలేదు జ్ఞానులకి. భోజన భాజన పుంజమేల, భోజనము చెయ్యడానికి పనికొచ్చే భాజనము అంటే కంచం. కంచం లాంటి వస్తువుల్ని భాజనములు అంటారు. అవెందుకు? వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంపులేలా. భగవంతుడు మానరక్షణకి నాయనలారా కట్టుకోవడానికి నారచీరలు ఉన్నాయిరా, అవి కట్టుకోండి చాలన్నాడు. స్వాములైన వారు, జ్ఞానులైన వారు అలాంటి సామాన్యమైన వస్త్రములు కట్టడం మాని కట్టుకోవడానికి పట్టు వస్త్రాలు ఎక్కడ ఆశిస్తారు? వారు పట్టు వస్త్రాలు ఆశ్రయించరు. గొనకొని వసియంప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటల మేళ. ఇక తపస్సు చేసుకోవడానికి గుహలు ఎన్ని లేవు, అలాంటి కొండ గుహలు మాని అత్యున్నతమైన మందిరాలలో నివసిస్తారా? ఇక వీళ్ళు తినడానికి ఫలరసాదులు కురియవే పాదపములు, చెట్లు పళ్ళు ఇస్తున్నాయి, చెట్ల పళ్ళు తింటారు, వండుకున్న పిండి వంటల మీద వారికి కోరిక ఉండదు. స్వాదు జలములనుండవే సకల నదులు, పవిత్రమైన నీటిని నదులు ఇస్తున్నాయి. ఆ నదీ తీరంలో నివసిస్తూ ఆ నీళ్లు తాగుతూ పళ్ళు తింటూ కాయగూరలతో సామాన్య జీవితం గడుపుతారు. ఓ రకరకాల డ్రింక్స్ మీదకి వాళ్ళ దృష్టి వెళ్ళదు. ఏవో రకరకాలైన బాటిల్స్ తయారు చేస్తారుగా, ఇవన్నీ వ్యర్థం. నిజం చెప్పాలంటే ఇవి తాగడం కూడా ప్రమాదం అండి. ఈ మధ్యన నిజంగా చెప్తున్నాను, థమ్సప్ అని ఒకటి పోస్తే మా దొడ్లో మొక్కలు తోట పెంచుతున్నాం ఆ పక్కన, ఆ తోటలో చీడ పడితే ఆ చీడ మీద ఈ థమ్సప్ పోయిగానే పురుగు చచ్చిపోయాయి. ఆ పురుగుల్ని చంపేటటువంటి థమ్సప్ మన కడుపులో పోస్తే మన కడుపు ఏమవుతుందో ఆలోచించండి. అవి డ్రింకులు తాగుతున్నాం, హాయిగా నదీ జలాలు తాగండి, మంచినీళ్ళు తాగండి అవి మానేసి, లేదా పవిత్రమైన గోక్షీరం తాగడం మాని పనికిమాలిన ద్రవ పదార్థాల జోలికి ఎందుకు ఎడుతున్నారు? పొసగ భిక్షంబు పెట్టరే పుణ్యసతులు. శంకరాచార్యులు వారు వంటి వారు భిక్షాటనతో జీవించారు, ఎందుకంటే పుణ్య తీర్థాలలో ఇంకా పుణ్యస్థానాలలో ఎంతోమంది పుణ్య సతీముడులుండి వచ్చిన వారికి ఇంత భిక్షం పెడతారు. ఆ భిక్షం తిని జీవించక ఏదో వండుకుని రకరకాల పిండి వంటలు కావాలని వాటి మీద వ్యామోహం ఎందుకు చెందుతారు? ధనవదాంధుల కొలువేల తాపసులకు. డబ్బుందని కొందరికి అహంకారం ఉంటుంది, అందరూ ఒక రకంగా ఉంటారా? కొంతమంది ఎంత ధనమున్నా వినయంగా ఉంటారు, మరి కొంతమందికి అదేమిటో తెలియదు. 10 రూపాయలు వస్తే కళ్ళు నెత్తికెక్కుతే విచిత్రమైన గర్వం వస్తుంది. ధనము రాని క్రితం ఒక రకంగా ఉంటాడు, వస్తే ఒక రకంగా ఉంటాడు. అలాంటి ధనగర్వం కలిగినటువంటి వాళ్ళని దూరం పెట్టి ధనగర్వం లేని వారిని దగ్గరికి తీసుకునేవారే తాపసులు. అలాంటి తాపసులు ఇంత జాగ్రత్తగా ఉంటారు సుమా, అటువంటి వాళ్ళు జగద్గురువులు సుమా. అటువంటి జగద్గురువులను ఆశ్రయించి నువ్వు తరించు, అంతేకాని లౌకిక ప్రపంచంలో పడిపోవు. ఒకవేళ లౌకిక ప్రపంచంలో పడితే దానివల్ల నష్టం, హరికథలు వినాలనిపించదు. హరికథలు వినకుండా వ్యర్థంగా కాలం గడిపేవాణ్ణి సూర్యభగవానుడు తన కిరణములు ప్రసరించి ఆయువును అపహరిస్తాడు అని చెప్పారు భాగవతంలో. ఎవరైనా ఊళ్ళో భాగవతం జరుగుతుంటే లేక భగవత్కథలు జరుగుతూ ఉంటే అవి వినకుండా వ్యర్థంగా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తే, పనికిమాలినటువంటి పనులతో గడిపితే అటువంటి వారి ఆయువు ప్రతిరోజు కొంచెం కొంచెం తగ్గించేస్తాడు సూర్యుడు. ఆయువు నశించి చివరి రోజులలో రోగాల పాలై నశిస్తారు. అలా నాశనం పొందకుండా నిరంతరం జీవితాన్ని పరమార్థం చేసుకో, అంటే భగవన్నామంతో కాలం గడుపు, పొరపాటును కూడా వ్యర్థ ప్రసంగంతో గడపకు. అన్నిటికంటే ఒకటి చెప్పనా, చీటికి పడితే అస్సలు కోపం తెచ్చుకో, నన్ను ఇతరులు గౌరవించాలి అనే ఊహ నీకు రానివ్వకు. నువ్వు చిన్న పొరపాటు చేసావు, చాలా జ్ఞానివి, కానీ నువ్వు మంచినీళ్ళు అడగని వాడు ఇవ్వలేదు. ఆ కాస్తకి నీ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నేను రాజుని, నేను రాగానే ఆయన ఎందుకు గౌరవించలేదు అని వచ్చింది. మనకందరికీ ఈ లక్షణం ఉంటుందండో. ఒక్కొక్కప్పుడు మీకు నేనేం అసత్యం చెప్పడల్లా, నాకు కూడా ఒకప్పుడు ఇలాంటి అవమానం వచ్చిందా అని అనిపించేది. ఎవరైనా కొన్ని చోట్ల పురాణానికి పిలిచి మాట వరసగా పట్టించుకోకపోతే, ఇంత పండితుడిని ఇంత చదువుకున్నాక వీడు పిలిచి ఇలాగ అవమానిస్తున్నాడు, పట్టించుకోవట్లేదు అనుకున్నాం. అది ఎంత నేను చెప్పేది ఎప్పుడు 86లో మాట. ఆ తర్వాత వీళ్ళు గౌరవిస్తే ఏమిటి, గౌరవించకపోతేనేమిటి, నేను పురాణం చెప్పడానికి మూల కారణం నేను ధరిద్దామని. విన్నారా, విన్నవాళ్ళు ధరిస్తారు. చెప్పించారా, చెప్పించిన వాడు ధరిస్తారు. ఒకవేళ వాళ్ళు గౌరవించకపోతే నాకు వచ్చే కొత్తగా వచ్చే నష్టం ఏమిటి? ఈ కాస్త జ్ఞానం వచ్చాక ఇప్పుడు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. నేనని కాదు, దాదాపు ప్రతి పౌరాణికుణ్ణి అడగండి, మొదట్లో ఇలాంటి భావన ఉంటుంది. ఎందుకు గౌరవం లేని చోటుకి వెళ్ళి పురాణం చెప్పడం అనిపిస్తుంది. కానీ ఈ గౌరవాలకి మర్యాదలకి లొంగకుండా ఉంటే, అతీతంగా ఉంటే వాడు తరిస్తాడు. నువ్వు రాజుని, రాగానే మంచినీళ్ళు ఇవ్వలేదు సమీకుడని రవ్వంత అహంకరించావు. ఆ అహంకారం నీకు ఇవాళ మృత్యువుని తెచ్చిపెట్టింది. ఇంత పెసర అహంకారానికే మృత్యు వస్తే, నిరంతరం అహంకరిస్తే ఎటువంటి మృత్యువులు వస్తాయో ఆలోచించు. కాబట్టి జ్ఞానులు ఏం చెయ్యాలి? అనుక్షణము ఈ అహంకారానికి దూరంగా ఉండాలి. ఈ వ్యర్థమైన గౌరవాదుల జోలికి వెళ్ళకూడదు. అప్పుడు వాడికి ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ అయినా ఉత్తమ జన్మ వస్తుంది. ఆ ఉత్తమ జన్మలో నిరంతరం హరికథలు చెప్పి విని ఇతరులకు ఉపకారం చేసి తరిస్తారు. తాను తరించి 10 మందిని తరింపచేయడానికి మానవుడికి హరి యొక్క నామము కంటే, హరికథ కంటే మరొక మార్గం లేదు. ఇప్పుడు నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను. పూర్వం విదురుడు ధృతరాష్ట్రుడికి చాలాసార్లు బుద్ధులు చెప్పాడు. ధృతరాష్ట్ర, నీవు చేసేది చాలా పొరపాటు, నీ కొడుకుల మీద ఉన్న వ్యామోహంతో అసలే పుట్టుకతో గుడ్డివాడివైన నువ్వు మళ్ళీ గుడ్డివాడివైపోయావు, ప్రేమతో గుడ్డివాడివయ్యావు. ఇది వరకు జాత్యంధకారం, కానీ ఇప్పుడు ప్రేమాంధకారం. ఈ అంధకారం మరింత ప్రమాదం. నా మాట విను, పాండవులకు వాళ్ళ రాజ్యం పంచి ఇయ్యని 1-2 సార్లు చెబితే నా మీద రవ్వంత కూడా ప్రేమ లేకుండా పాండవుల మీద పక్షపాతంతో, నా కొడుకుల మీద ద్వేషంతో నా తిండి తింటూ నన్ను ద్వేషిస్తావా? ఎప్పుడైనా మంచి చెబితే అలాగే ఉంటుందండో. మహామూర్ఖులకి మంచి అందుకే చెప్పకూడదు. అందుకని ఈయన చెప్పాడు, చెప్పిన దానికి ధృతరాష్ట్రుడు కోపం వచ్చి, నీ ఇష్టం వచ్చాడు తోటికి పో, పోతే పాండవుల దగ్గరికి పో, నా దగ్గర ఉండద్దు అన్నాడు. అప్పుడు ఆయన విరక్తి కలిగి 1 సంవత్సర కాలం పాటు తీర్థయాత్రలకు పోయాడు. మళ్ళీ ఆయన 1 ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళిపోతే ఆ 1 ఏడాది ఉండలేకపోయాడు ధృతరాష్ట్రుడు. అయ్యో, విదురుడు లేడు, ఆయన ఉంటే ఎంతో జ్ఞానం కలిగించేవాడు, అతను ఉంటే నాకు కొండంత బలం, వాడు లేడు, దుఃఖం వచ్చింది అనుకునేవాట. కొంతమంది పెచ్చంతే, ఎదురుగుండా ఉండి మంచి చెబుతూ ఉంటే కోపం వస్తుంది, అలాగని వాడు దూరం అయితే తట్టుకోలేదు. అలా తీర్థయాత్రలకు వెళ్ళిన విదురుడు ఒకచోట శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ఆప్తుడైన ఉద్ధవుణ్ణి చూశాడు. ఉద్ధవుడు అనేవాడు యాదవులలో చాలా గొప్పవాడు, ఆయన కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. శ్రీకృష్ణుడు ఆయన్ని అనుగ్రహించి అచ్చం కృష్ణుడికి ఎలా ఆకారం ఉంటుందో అటువంటి ఆకారం ఇచ్చాడు. అందుకే ఉద్ధవుణ్ణి చూసిన వాళ్ళు ఉద్ధవుడే కృష్ణుడు అనుకునేవారట. తర్వాత కొంచెం ముఖాముఖి చూశాక, కాదు కాదు, కృష్ణుడెక్కడ ఈయనెక్కడ అనుకునేవారు, అది వేరే విషయం. సూర్యుడు సూర్యుడే, ప్రతిబింబం ప్రతిబింబమే,
కానీ మొదట్లో ఉద్ధవుడిని చూచిన వాడు భ్రమపడేవారట. గోపికలు కూడా భ్రమపడ్డారు. భాగవతం దశమస్కంధంలో భ్రమర గీతలను ఉంటుంది, అప్పుడు మనం అది చెప్పుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే ఉద్ధవునికి సారూప్యం ఇచ్చాడు. సారూప్యము అంటే తన రూపము వంటి రూపము. భగవంతుడైన విష్ణువు యొక్క భాగవతాన్ని నిరంతరం శ్రద్ధతో వింటే మీరు కూడా ఏదో ఒక జన్మలో సారూప్యాన్ని పొందుతారు, అచ్చం కృష్ణుడిలా తయారవుతారు. అప్పుడు ఆ కృష్ణుడు తన రూపం ఇచ్చిన కారణం చేత ఆ వ్యక్తిని శరీరం విడిచిపెట్టాక వైకుంఠానికి పట్టుకుపోతాడు. అలాంటి ఉద్ధవుణ్ణి విదురుడు చూచి కృష్ణుడి యొక్క ఎన్నో లీలలు అడిగాడు. ఆయన అన్నాడు, నాయన కృష్ణుడి గురించి చెబితే నా మనస్సు అంతా పరవళ్ళు తొక్కుతుంది. ఆ కృష్ణుడి యొక్క రూపం, ఆయన మాటలు, ఆయనతో పాటు స్నేహం చెయ్యడం, ఆయన పక్కన పడుకోవడం, ఆయనతో రథంలో ప్రయాణించటం, ఇవన్నీ నన్ను ఎంతో మురిపిస్తున్నాయి. అటువంటి కృష్ణుడు అవతారం చాలించి వెళ్ళిపోతే నేను ఉండలేకపోతున్నాను. ఇక నువ్వు కూడా ఇప్పుడు నన్ను ఏం అడగద్దు, కానీ ఒక పని చెయ్యి, తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ బదరీకి వెళ్ళు. అక్కడ సరస్వతీ నదీ తీరంలో మైత్రేయుడు అని ఒక ముని ఉన్నాడు. ఆ మైత్రేయుడిని అడిగితే కృష్ణ సంబంధమైన, సృష్టి సంబంధమైన విషయాలు చెబుతాడు అన్నాడు. వెంటనే విదురుడు మహావేగంగా సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ మైత్రేయ మహాముని శ్రీకృష్ణ ధ్యానం చేసుకుంటున్నాడు. మైత్రేయుడు అంటే సామాన్యుడు కాదు, దుర్యోధనుడికి తొడలు విరిగి కింద పడిపోతాడని శాపం పెట్టింది ఆయనే. దుర్యోధనుడిని ఒరే సంధి చేసుకో పాండవులతో అంటే పకపకానవి ఇలా తొడలు తరుచుకున్నట్టు వాడు. దాంతో ఆయనకు మండింది, మూర్ఖుడా, నేను నీకు నీతి చెబుతూ ఉంటే నువ్వు నన్ను అవమానించి తొడలు తరుచుకుంటావా? సందేహం లేదు, నీ రెండు తొడలు పిండి పిండి అయిపోతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి, భీముడి గదాఘాతానికి పొడి పొడి చచ్చిపోతామనగానే ధృతరాష్ట్రుడు, క్షమించండి, నా కొడుకుకి బుద్ధి చెప్పడానికి వచ్చి మీరు కూడా శాపం పెడితే ఎలాగా అన్నాడు. అయితే ఒక పని చేద్దాం, నీ కొడుకు కనుక పాండవులకి ఎంతో కొంత రాజ్యం ఇస్తే నా శాపం తనంత తానే తొలగిపోతుంది, ఇవ్వకపోతే నా శాపం నూటికి నూరు పళ్ళు ఫలిస్తుంది, నువ్వు నీ కొడుకు తేల్చుకోండి అన్నాడు. అయితే వాడు తేల్చుకోడుగా, వాడు కాళ్ళు విరగొట్టుకునే దౌర్భాగ్యుడు వాడు. అందువల్ల వాడు వెళ్ళలేదు. చివరికి మైత్రేయ శాపం వల్ల వాడు తొడలు విరిగిపోయాయి. అంతటి మహాత్ముడు మైత్రేయుడు. ఈ మైత్రేయుడు గొప్పతనం ఇంకోటి ఏమిటో తెలుసా? క్రిందటి సంవత్సరం మనం పరాశర సంహితలో చాలా కథలు చెప్పుకున్నామే హనుమ చరిత్ర, ఆ హనుమ చరిత్ర అంతా మైత్రేయుడే పరాశరుడి దగ్గర విన్నాడు. అది కూడా మనం లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం. ఆయన పరమ హనుమద్ భక్తుడు, కృష్ణ భక్తుడు, జ్ఞాని, యోగి, విరాగి, మహామహిమ కలిగిన వాడు. ఆయనని చూడగానే విదురుడు సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళ మీద పడ్డాడు. పడి ఈ సృష్టి క్రమం, కృష్ణతత్వం, కృష్ణావతార విశేషాలు చెప్పమనగానే అప్పుడు ఆయన చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు, పరమాత్ముడైన విష్ణువు గురించి ఎవరు చెప్పగలరు? విష్ణువు కూడా చెప్పలేడు, ఆయన గొప్పతనం ఆయనే చెప్పుకోలేనంత గొప్పతనం ఉన్నది. అటువంటి మహానుభావుడి యొక్క కథ చెబుతున్నాను విను. ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తంతా తానే వ్యాపించి నిండి తన మహామహిమతో తానే సృష్టి చేసి తన సృష్టిలో మళ్ళీ మంచి చెడు రెండింటినీ ఏర్పాటు చేసి అప్పుడప్పుడు దుష్ట శిక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తిన పరమాత్ముడు ఆ వాసుదేవుడు అనంతుడు. ఆయనకి నాలుగు రూపములున్నాయి. ఆ నాలుగింటికి వ్యూహ చతుష్టయము అని పేరు. అందులో మొదటి దాని పేరు వాసుదేవ, రెండవ దాని పేరు నారాయణ, మూడవ దాని పేరు ప్రజ్యుమ్న లేక అనంత, ఇక నాలుగవ దాని పేరు అనిరుద్ధ. ఈ నాలుగింటికి వ్యూహ చతుష్టయం అని పేరు. అందులో వాసుదేవుడు అంటే ఏమిటి? అంతటా వ్యాపించి అన్నింటినీ తనలో పెట్టుకుని గుణ రూప కర్మములు లేకుండా ఉండే ఒక అవ్యయ శక్తి. వాసుదేవ అనే శబ్దానికి నిజానికి అర్థమేం లేదు. అంతటా వ్యాపించిన వాడు, అంతా తనలో ఉన్నవాడు, ఏ రూపము గుణము లేనివాడు, ఇది ముఖ్య అర్థం. కాబట్టి వాసుదేవుడు అనే పేరుతో ఉండే పరమాత్ముడికి మనమనుకున్న ఈ రూపమేమీ లేదు. ఆయన నల్లగాను ఉండడు, తెల్లగాను ఉండడు, అంతటా వ్యాపించి ఉన్న ఒక చైతన్య శక్తి. అందుకే తిక్కన గారు కూడా ఉద్యోగ పర్వంలో ఎల్లయందును తావసించుట ఎల్ల తనయందునుండుట వాసుదేవుడను పదమునకు అర్థమండ్రు అంటాడు. అంటే అన్నింటిలో తానుంటాడు, అన్నీ తనలో ఉంటాయి, అందువల్ల ఆయన వాసుదేవుడు. ఇంక రెండోది నారాయణుడెవరు? నిరంతరము క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద పడుకుని నాలుగు చేతులు ధరించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా నీలమేఘఛాయ శరీరంతో ఉంటే ఆయనకి నారాయణుడని పేరు. నారము అంటే నీరు, నీరే నివాసముగా కలిగిన వాడు గనక నీటిలో ఉంటాడు గనక నారాయణుడు అన్నారు. ఆయనే ఈ భూమండలంలో అనేక అవతారాలు ఎత్తుతాడు. ఇంకా మూడవవాడు ప్రద్యుమ్నుడు లేక అనంతుడు అని పిలువబడే ఆదిశేషుడు. ఆయన ఎప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు పక్కనే ఉండి ఆయనకి సాయం చేస్తూ ఉంటాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా దిగొచ్చాడు. ఆయన తక్కిన అవతారాల్లో బయటికి కనబడకుండా లోపలే ఉంటాడు, శరీరంలో ఉంటాడు. శరీరములో ఉండి బయటికి కనబడకుండా ఉంటే ఆ అవతారం ఎక్కువ కాలం భూమి మీద ఉండదు, అది అంశావతారం అవుతుంది. శరీరంతో ఆదిశేషుడు పక్కనుంటే ఆ అవతారం ఎక్కువ కాలం భూమి మీద ఉండడమే కాక ప్రజల చేత ఎక్కువ కీర్తింపబడుతుంది. అందుకే రామావతారానికి కీర్తి, కృష్ణావతారానికి కీర్తి, ఇంకా అవతారాలు ఉండదు చూడండి. ఎందుకంటే పక్కన ఆదిశేషుడు ఎక్కువ కాలం లేడు, అది కూడా పక్కన రూపంతో లేడు కాబట్టి, లోపల అంతర్లీనంగా ఉన్నాడు కాబట్టి. ఇంకా ఆఖరిది అనిరుద్ధుడు అని పిలువబడే రూపం. ఈ రూపం ఏం చేస్తూ ఉంటుంది, నిరంతరము దుష్ట శిక్షణ కోసమని ఆకాశ మార్గంలో తిరుగుతూ ఈ శ్రీ మహావిష్ణువుని ఎవరైనా కాదంటే వారి మీద యోగమాయని ప్రసారం చేసి ఎప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా దుష్ట శిక్షణకు కావలసిన ఆయుధాలు అందిస్తుంది, పరివారాన్ని అందిస్తుంది. ఈ వ్యూహ చతుష్టయంలో ముఖ్యుడైన శ్రీమన్నారాయణుడు ఉన్నాడే, ఆయన అవతారమూర్తి. ఆయనకి మొత్తం 22 అవతారాలు ఉన్నాయి. అది మొట్టమొదట ఆదికాలములో స్వయంభవమునువు కంటే ముందు ఆయన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే పేరుతో 4 రూపములు ధరించాడు. అంటే మొదటి అవతారం విష్ణుమూర్తి యొక్క అంశావతారం, విష్ణువులోని ఒక కొంచెం కళ ఈ సనక సనందనాదుల రూపంలో వచ్చింది. కాబట్టి మొదటి అవతారం సనక సనందనాదులు. వాళ్ళు ఎప్పుడూ 5 సంవత్సరముల పిల్లల కింద ఉంటారట. వాళ్ళకి దిగంబరంగా ఉంటారు, తెల్లని కాంతితో మెరిసిపోతారు, జ్ఞానముతో ఉంటారు. వాళ్ళు కూడా దుష్ట శిక్షణకి విష్ణువుకి సాయం చేస్తారు. వాళ్ళు విష్ణువులోని ఒక భాగం. ఆ భాగం భాగంగా ఉండగా విష్ణువు కింద ఉంటాడు. అది ఈ అవతారం యొక్క గొప్పతనం. అందుకే దానికి అంశావతారము అని పేరు. అంశావతారము, అంశాంశావతారము, కళావతారము, శక్తి అవతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారం అని 6 ఉన్నాయి. అందులో అంశావతారం అంటే ఏమిటి, ఈ సనక సనందనాదులు అంశాలన్నమాట. అంశాంశము అంటే మళ్ళీ అంశలో కల్లా తక్కువ, అంటే ఉద్ధవుడు, కపిలుడు వీళ్ళందరూ అంశాంశావతారాలు. కళావతారం అంటే శ్రీ మహావిష్ణువులోని కొన్ని కళలు, అనగా పరశురాముడైతేనేమి, లేకపోతే ఈ కపిలుడు మొదలైనటువంటి వాడు, యజ్ఞప్రోతులు, ఇవన్నీ కూడా కళావతారాలు. 4వది ఆవేశావతారం అంటారు. కాసేపు భగవంతుడు ఆయనలో ఉంటాడు, తన పని అయిపోగానే తప్పుకుంటాడు. అలా తప్పుకునేటటువంటి అవతారాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి రాముడు రాగానే పరశురాముడిలో ఉన్న శక్తి వచ్చి రాముడిలో కలిసిపోయింది. అంటే ఇది ఆవేశం అన్నమాట. కాసేపు ఆ కళ ఉంది, ఆ కళ మళ్ళీ తప్పుకుపోయింది. ఆ తర్వాత పూర్ణావతారం, రాముడు పూర్ణావతారం. పరిపూర్ణావతారం అంటే శ్రీకృష్ణుడు. ఈ విధంగా అవతారములు 6 రకములుగా ఉంటాయి. వీటిల్లో 2వ అవతారము యజ్ఞవరాహ రూపం, స్వయంభవ మనువు మొదటి మనువు. ఆ మనువు కాలంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించడం కోసం శ్రీ మహావిష్ణువు తెల్లని పంది రూపం ధరించాడు. ఆయనకి యజ్ఞవరాహమూర్తి అని పేరు. అది 2వ అవతారం. 3వసారి నారదుడనే పేరుతో అవతరించి తనను తానే గానం చేసుకుంటూ భక్తి మార్గాన్ని లోకంలో వ్యాపింపచేస్తున్నాడు. 3వ అవతారం నారదావతారం. 4వ అవతారం ధర్మదేవతకి మూర్తి అనే భార్య ద్వారా నరుడు, నారాయణుడు అనే పేరుతో 2 రూపములతో పుట్టి ఐకమత్యంతో ఉంటూ బదరీలో తపస్సు చేస్తూ భూలోకంలో దుష్ట శిక్షణ కోసం ఆ ఇద్దరు అవతరిస్తూ లోకాన్ని సంరక్షిస్తారు. ఈ 4వ అవతారం నరనారాయణావతారం. ఇంకా 5వ అవతారం కపిలావతారం. కర్దమ ప్రజాపతికి దేవహూతి అనే పేరు కలిగిన భార్య ద్వారా కపిలుడు అనే పేరుతో నల్లని రూపంతో పుట్టి ఇప్పుడు సప్తగిరులలో కపిల తీర్థం అనేటటువంటి తీర్థాన్ని స్థాపించి ఈశ్వరుణ్ణి కపిలేశ్వరుడు అనే పేరుతో ప్రతిష్ఠించి సాంఖ్యయోగం అనే పేరుతో జ్ఞానాన్ని లోకానికి అందించి ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరం, అంటే ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా అంటున్నామే, అక్కడ ఉండి తపస్సు చేసుకుంటున్నాడు పాతాళానికి వెళ్ళి. ఆయన కపిలుడు. ఇది 5వ అవతారం. కపిలుడి యొక్క అడవి గనక దానికి కపిలారణ్యం. ఆ కపిలారణ్య శబ్దం క్రమంగా కాలిఫోర్నియా అయిపోయింది అన్నమాట. అక్కడ ఉన్నాడు ఆయన పాతాళంలో. 6వ అవతారం అత్రి మహర్షికి అనసూయకి తనయంత తాను దత్తుడయ్యొచ్చి అత్రి కొడుకు గనక ఆత్రేయగా దత్తుడయ్యొచ్చాడు గనక దత్తాత్రేయగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఆయన్ని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాం. అటువైపు కనపడుతున్నాడు, వెనక భాగంలో నవగ్రహాలకు వెనక భాగంలో కూడా కనపడుతున్నాడు. ఈ దత్తాత్రేయుడు విష్ణువు యొక్క 6వ అవతారం. ఇది భాగవతం చెబుతున్నది, చాలా శ్రద్ధగా వినాలి. ఈ అవతారాల గురించి వింటే చాలు, జీవితం చరితార్థం అవుతుంది. ఇంకా ఈ దత్తాత్రేయ అవతారంలో అలర్కుడనే వాడికి జ్ఞానాన్ని ఉపదేశించాడు, ప్రహ్లాదునికి యోగాన్ని ఉపదేశించాడు. అలర్క ప్రహ్లాదులను ముఖ్యంగా అనుగ్రహించిన గొప్పవాడు, ఇంకా చాలామందిని అనుగ్రహించాడు కార్తవీర్యార్జునాదులని. ఆ తర్వాత 7వసారి ఆయన రుచి అనే ఒక ప్రజాపతికి, ఆకూతి అనబడేటటువంటి ఆయన భార్యకి కొడుకుగా పుట్టి లోకంలో స్వయంభువ మన్వంతరాన్ని రక్షించి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ మహానుభావుడికి యజ్ఞుడు అని పేరు. కాబట్టి 7వ అవతారం యజ్ఞావతారం. ఇంకా 8వసారి నాభి అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉన్నారు, ఆయన భార్య పేరు మేరుదేవి. వారిద్దరికి ఋషభదేవుడు లేక ఉరుక్రముడు అనే పేరుతో పుట్టాడు. ఈయన కాలంలోనే పరమహంస మార్గం వచ్చింది, అంతపూర్వం హంస మార్గం లేదు. ఈ ఋషభుడు లేక ఉరుక్రముడు అనే పేరుతో 8వ అవతారంలో పరమహంసల గురించి లోకంలో చాటాడు ఆయన. ఈ పరమహంస తత్వాన్ని ఆయన మాత్రమే లోకంలో వ్యాపింపజేశాడు. హంసలు కైలాస పర్వతంలోని మానసరోవరంలో ఉంటాయి. అవి ఏం చేస్తాయి, పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు వదిలేస్తాయి. అంటే నీరు పాలు వేరు చేస్తే దాన్ని హంస అంటారు. పరమహంస అంటే ఏమిటి, పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టగానే పరమహంస నీరు కూడా పాలైపోతుంది. అంటే ఈ సృష్టిలో చెడ్డ మంచి రెండూ ఉంటాయి. మనలాంటి వాళ్ళం ఏం చేస్తాం, సహజంగా మంచి వాళ్ళని దగ్గరికి తీసి బాబు ఈ చెడ్డవాడితో స్నేహం చేస్తే కొంప ఉరుగుతుందని వాడు దూరంగా పెడతాం. కానీ పరమహంస మార్గంలో తన తపశ్శక్తితో తన జ్ఞాన మార్గంతో తన బోధనతో పరమ నీచుణ్ణి కూడా తన మార్గంలోకి లాక్కొస్తే వాడికి పరమహంస అని పేరు. అంటే మంచి చెడ్డ కలిసి ఉన్న ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి పరమ నీచుణ్ణి కూడా క్రూరుణ్ణి కూడా మహా పవిత్రుడిగా మార్చగలిగే శక్తి ఉన్నవాడు పరమహంస అంటారు. అది ఎంతో సాధన వల్ల కానీ అంత తేలిగ్గా రాదు. నిజంగా ఇప్పుడు చూడండి, ఓ బిందెడు పాలల్లో ఇంకో బిందెడు నీళ్లు పోసినా అవి తెల్లగానే ఉంటున్నాయా లేదా? ఎందువల్ల, పాల శక్తి అంత గొప్పది కనుక. మనం అంత శక్తి కలిగిన పాల వలె ఉండాలి, నీళ్లని ఇముడ్చుకుని పాలు కింద కనబడేలా చెయ్యాలి. కానీ అదే నది దగ్గరికి వెళ్ళి నదిలో బిందెడు పాలు వస్తే ఈ బిందెడు పాలే ఉండవు. కాబట్టి సామాన్యుడైతే నదిలో కొట్టుకుపోయే పాల వలె ఇతరుల యొక్క చెడ్డలో తాను కొట్టుకుపోతాడు, మళ్ళా పాలల్లో మార్చలేడు. మహాత్ములైన పరమహంసలు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళే పాలతో కూడిన నదిలే మారి సామాన్యులైన నీళ్లు అనే జనాలని తమలో కలుపుకుని వాళ్ళని కూడా పాలగా మారుస్తారు. ఈ తత్వాన్ని వ్యాపింపచేసిన అవతారం ఋషభదేవ అవతారం లేక ఉరుక్రమ అవతారం. ఇది 8వ అవతారం. ఇంకా 9వ అవతారంలో వేణుడు అని ఒక నీచరాజు ఉన్నాడు. ఆ నీచరాజుని సంహరించాక బ్రాహ్మణులంతా కలిసి వాడి శరీరాన్ని మధించి అందులోంచి ఒకని పుట్టించారు. ఆయనకి పృథు చక్రవర్తి అని పేరు. పృథువు అనే పేరుతో 9వసారి శ్రీ మహావిష్ణువు అవతరించి భూమిలో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ పెంచి సస్యశ్యామలం చేశాడు భూమండలాన్ని. ఆయన ఆ అవతారం ఎత్తకపోతే భూమి అంతా సారం నశించిపోయి ఎడారైపోతుందిట. అందుకే భూమిని తిరిగి పంటలతో జలాలతో నిండేలా చేశాడు. భూమి మీద నిజంగా మళ్ళీ తిరిగి జలములు వచ్చేలాగా పంటలు పండేలాగా చేసిన అపూర్వమైన అవతారం పృథు చక్రవర్తి యొక్క అవతారం. ఇంకా 10వ పర్యాయము 6వ వాడైన చాక్షుష మనువు కాలంలో శ్రాద్ధదేవుడు లేక సత్యవ్రతుడు అని పేరు కలిగిన ఒకనొక మహారాజు గారిని రక్షించడం కోసం పెద్ద మత్స్యావతారం ఎత్తి ఆ మత్స్యావతారంలో ఆయన్ని రక్షించి భూమి మీద కావలసిన విత్తనాలు రక్షించి ఆయన్ని వైవస్వత మనువుగా మార్చాడు. ఇప్పుడున్న వైవస్వత మనువుకి పూర్వకాలంలో శ్రాద్ధదేవుడు లేక సత్యవ్రతుడని పేరు. ప్రళయకాలంలో మత్స్యావతారంతో ఆయన్ని రక్షించాడు. అలా రక్షించి మనకి ఇప్పుడున్న మనువుగా 7వ మనువుగా అందించాడు. ఆ కాలంలోనే హయగ్రీవుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి, వాడికే సోమకాసురుడని కూడా పేరు, వాడిని చంపి వేదములు రక్షించి విధాతకిచ్చాడు. ఇది పరమ పవిత్రమైన మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో మహాభయంకరమైనటువంటి తుఫానులు జగత్తంతా ప్రళయంలో నిండిపోగా సముద్రంగా మారిపోగా ఆ సముద్రంలో ఓడ కింద మారితాను వేదాలను రక్షించాడు. ఆయన ఎంత శరీరం ధరించకపోతే ఇంత సముద్రంలో ఈదాడు, ఇన్ని వేదాలు రక్షించాడు, ఈ ఓడని కాపాడాడు, ఆలోచించండి. అందుకే భక్త జయదేవుడు చాలా అందంగా రాశాడు దాన్ని. ప్రళయ పయోధి జలే ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే. ఓ కృష్ణ, నువ్వు పెద్ద ఓడగా మారి, అంటే నీ శరీరాన్ని పెద్ద ఓడగా మార్చి వేదాలని రక్షించి సోమకాసురుని సంహరించి మళ్ళీ సృష్టిని యథాప్రకారంగా నడిపావు, అటువంటి మీన శరీరం ధరించిన నీకు జయము కలుగుగాక అంటాడు ఆయన. ఇది ఈ మీనావతారం 10వ అవతారం. 11వ పర్యాయం క్షీరసాగర మథనం జరిగింది, అంటే ఈ మన్వంతరంలో జరిగింది. ఈ మన్వంతరంలో, వైవస్వత మన్వంతరంలో, క్షీరసాగర మథనంలో మందర పర్వతం వెళ్ళిపోతూ ఉంటే కూర్మావతారం ధరించి దాన్ని పైకెత్తాడు. ఆ కూర్మావతారంలో పైన పర్వతం తిరుగుతూ ఉంటే ఆయన వీపు మీద చిన్న చిన్న మచ్చలు వచ్చాయట. ఆ మచ్చలు కూడా చూడడానికి ఎంత బాగున్నాయో, అవి ఎలా ఉన్నట్టే తాబేలు మీద చెప్పలు ఉంటాయి కదండి, ఆ చెప్పలు మచ్చల్లా కనబడ్డాయట. పర్వతం గిర్రం తిరగబట్టిగా ఓలు, ఆ తాబేలు మీద చిన్న చిన్న చెప్పలు వచ్చాయి అనుకున్నారండి జనం. అంత అందంగా వీపుని చూపించావు. ఇక తర్వాత 12వ అవతారంలో ఇదే క్షీరసాగర మథనంలో ధన్వంతరి అనే పేరుతో పుట్టి అమృతాన్ని చేత్తో పుచ్చుకొచ్చి దేవదానవుల మధ్యలో పంపకం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ ధన్వంతరి 12వ అవతారం. 13వ అవతారం అమృతం రాగానే దేవదానవులు ఘోర యుద్ధం మొదలెట్టారు. రాక్షసులందరికీ నాయకుడు బలిచక్రవర్తి, దేవతలందరికీ నాయకుడు పురంధరుడు ఇంద్రుడు. ఈ ఇద్దరికీ మధ్యలో యుద్ధం వస్తే అప్పుడు భగవంతుడు అందమైన స్త్రీగా మారి తన చూపులతో రాక్షసుల్ని వంచి అమృతాన్ని దేవతలకి పంచిపెట్టాడు. అటువంటి మోహిని రూపం ధరించాడు. అది 13వ అవతారం. ఇక 14వ అవతారంలో అతి భయంకరమైన నృసింహుడిగా మారి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు. అది ఎంత అందంగా ఉందో అవతారం కూడా. తవకర్ర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశహరే జయ జగదీశహరే. ఆయన చేతులు తామర పువ్వులో ఉన్నాయట. ఆ చేతులకి తామర పువ్వులకి రేకులు ఉన్నట్టుగా వేళ్ళు ఉన్నాయి. ఆ వేళ్లకి చివర గోళ్ళు ఉన్నాయి. ఈ గోరు చివర హిరణ్యకశిపుండిలా పట్టుకుని ఎత్తగానే అది ఎలా ఉందిట, తామర పువ్వు మీద వాలిన తుమ్మెదలా ఉందిట. అంటే అంత హిరణ్యకశిపుడి శరీరం, ఆయన గోటి చివర